నారాయణ స్మరణ సూర్యకాంతి. కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యాలనే 6 శత్రువులు ఉన్నాయి మన శరీరంలో. ఇవి మనకి కటిక చీకట్లు. కటిక చీకటి తొలగాలంటే సూర్యకాంతి రావాలి. షడ్వర్గం అనే తిమిర తతి తొలగాలంటే నారాయణ స్మరణమనే సూర్యకాంతి రావాలి. సంసారం పెద్ద సముద్రం. ఆరిగి చిన్న కృష్ణానది దాటాలంటేనే ఇటు నుంచి అటు వెళ్ళాలంటే బ్రిడ్జియో పడవో కావాలి. అటువంటిది సంసారం అనే సముద్రం దాటడం అంత తేలిక. సంసారం అనే సముద్రాన్ని దాటించే పెద్ద విశాలమైన నౌక శ్రీహరి కథ. కాబట్టి 1000 ఎందుకయ్యా మాకు హరికథలు వినాలని కోరుతున్నాం కనుక శ్రీకృష్ణుడికి సంబంధించిన సకల అవతార విశేషాలు గుణగణాలు అందులో వచ్చే భాగవతోత్తముల చరిత్రలు చెప్పు. అందుకని 1000 నేల 1000 అనవసరం. మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సోతధీ సమేత అన్నారు. విష్ణు స్మరణ వల్లే ఇంకా ఎక్కువ కష్టపడక్కర్లా. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అదుపులో పెట్టక్కర్లా. శ్వాస మీద ధ్యాస పెట్టక్కర్లా. నిఘా వెయ్యక్కర్లా. ఏహి అక్కర్లా. హాయిగా భక్తితో కాసేపు కథ వింటే చాలు, వీడి దోషాలు పోతాయి. ప్రత్యేకంగా కలియుగంలో ఇది మరింత శక్తివంతమైనది. కాబట్టి మహాత్మా అడుగుతున్నాం అనగానే ఆయన సంతోషపడ్డాడు. శ్రీమన్నారాయణునికి నమస్కరించి, మహాత్ములారా, మా గురువు గారు వేదవ్యాసుల వారు, మనబోటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకునే వీరిని తరింపచేయడం కోసం ఒక అద్భుతమైన చరిత్ర రాశాడు. అదే శ్రీమద్ భాగవత గ్రంథం. అది ఎలా వచ్చిందో చెబుతున్నా వినండి. శ్రీహరి పరమభక్తుడు. ఆయన అవతారాలలో ఒకటి వ్యాసుడంటే. శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు మొత్తం మనం ఎరిగి భాగవతం ద్వారా. ఇవి కాకుండా అసంఖ్యాకమైన రూపాలు ఇంకా భక్తుల కోసం ధరిస్తూనే ఉంటాడు. కానీ శాస్త్ర ప్రమాణరీత్యా 22 అవతారాలు. అదేంటండి, మేము దశావతారాల గురించి విన్నామంటే దశ అవతారాలు బాగా ప్రసిద్ధికెక్కాయి, కానీ ఎత్తిన అవతారాలు 22. అందులో 21 అంశ అవతారాలు, 1 పరిపూర్ణ అవతారం. అందుకే భాగవతం ప్రథమ స్కంధంలో ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. 22 అవతారాలలో 21 అవతారాలు అంశావతారాలు. కృష్ణుడు మాత్రం భగవాన్ స్వయం, పూర్తిగా సంపూర్ణ భగవంతుడు. ఆయన దిగొచ్చేశాడు 16 కళలతో. ఈ 21 అవతారాల్లో మొట్టమొదటి అవతారం ఈ చరాచర జగత్తులో అన్నిటికంటే మొట్టమొదటిది, అత్యద్భుతమైన కపిల సాంఖ్యయోగం అనే పేరుతో చెప్పిన కపిల అవతారం. ఆ తర్వాత వరుసగా సనక సనందనాదులు, నారద అవతారం, ఇవన్నీ అంశావతారాలు అన్నమాట. దత్తాత్రేయుడు, ఆపై 28వ ద్వాపర యుగంలో వేదవ్యాస అవతారం ఎత్తాడు. అందుకే వ్యాసో నారాయణో హరిహి. 28వ ద్వాపర యుగంలో మరి కాసేపట్లో కలియుగం వస్తుందనగా లోక సంరక్షణ కోసం శ్రీహరి తన దివ్య కళలలో 2 కళలను పుణికిపుచ్చుకుని, శ్రీహరిలో 16 కళలున్నాయి, ఈ 16 కళలలో 2 కళలతో అవతరించాడు వేదవ్యాసునిగా. పుట్టి పుట్టగానే ఉపనయనంతో పుట్టాడు ఆయన, యజ్ఞోపవేత ధారణతో పుట్టాడు, నల్ల జింక చర్మంతో పుట్టాడు. శ్రీ మహావిష్ణువులాగే నీలమేఘఛాయ శరీరుడాయన. తల్లికి తండ్రికి నమస్కరించాడు, తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ కాలంలో వేదములు కలగా పులగంగా ఉండేవిట. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, అసలు ఎటు నుంచి ఎటు వెళ్లాలో తెలిసేది కాదు. అనంతావై వేదాహ, అనంతంగా ఉండేవి. కొన్ని ఊళ్ళల్లో అడుగు పెడితే ట్రాఫిక్ నుంచి బయటపడడం చాలా కష్టం. అలాగా వేదాలనే ఒక పెద్ద పాశంలోకి అడుగు పెడితే ఆ పాశం కాలిని చుట్టేసేది, ఆ తాడు తెంపుకుని బయటపడేవారు కాదట. అప్పుడు ఆయన లోకానికి వేదములు సులభంగా అర్థమవ్వడానికి, ఎలా ప్రారంభించాలో ఎలా అంతం చెయ్యాలో తెలియజేయడానికి వేదములను విభజించాడు. విభజ్య వేదాం చతురః శిష్యానధ్యాపయత్పురా. వేదములు 4గా విభజించాడు. శిష్యాన్ అధ్యాపయత్ పురా. ఎప్పుడో ప్రాచీన కాలంలోనే శిష్యులకి వేదాలు చెప్పాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని 4 వేదములుగా విభజించాడు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనే 4 శిష్యులకి 4 వేదాలు ఇచ్చేశాడు. ఈ 4 వేదాలు ఇచ్చాక కూడా సంతృప్తి కలగల, పంచమ వేదము జయ అని పేరు కలిగిన ఉద్గ్రంథం 107,281 శ్లోకాలతో కూడిన ఒక ఉద్గ్రంథం మహాభారతం రాశాడు. దీనిని వైశంపాయనుడు సూత మహర్షి ఇద్దరి ద్వారా లోకంలో వ్యాప్తి చేశాడు. ఇప్పుడు ప్రతిరోజు సోమవారం మంగళ బుధ సాయంత్రం 4:00 to 4:30 ఎస్సి భక్తి ఛానల్లో భారతం అంతా వస్తుంది. టీటీడీ బోర్డు ధర్మప్రచార పరిషత్ తరపున కార్యక్రమం అంతా అన్నమాచార్య కళామందిరంలో మొత్తం భారతం అంతా చెబుతున్నాను. అది ఇప్పటి వరకు అరణ్యపర్వం వరకు అయిపోయింది. విరాట పర్వం రేపు 6వ తారీఖు నుంచి జరుగుతుంది. మొత్తం అంతా రికార్డు చేసి ఎస్సీ భక్తి ఛానల్ దాన్ని ప్రసారం చేస్తుంది. 18x14 కాలం అన్నమాట అది. దాన్ని బట్టి ఆలోచించుకోండి. దాన్ని సబ్సిడీ మీద మొత్తం అంతా మీకు చాలా చీప్గా ఇస్తుంది టీటీడీ. ఈఓ గారు ప్రత్యేకంగా ఒక జీవో జారీ చేసి పద్మాకర్ గారే ఈ పురాణం చెప్పాలి అని, దాన్నంతా ప్రజలకి సులభంగా అందించాలని, ప్రసారం చేయాలని ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేశారు. అదొక మహత్తర గ్రంథం, వినితేరాలి. ధర్మార్థ కామ మోక్షములు 4 ఇస్తుంది. తప్పక మీరు ప్రస్తుతం సోమవారం గనక, రేపు మంగళా బుధ కూడా వస్తుంది సాయంత్రం 4:00 to 4:30. అంటే మా దాంట్లో అనవసర ప్రసంగాలు తక్కువగా ఉంటాయి, ముఖాముఖి కథే వెళ్ళిపోతుంది. పనికిమాలిన ప్రసంగాలు, వికటహాస్యాలు ఉండవు. అద్భుతమైనటువంటి కేవలం కథాశ్ర క్రమమే సాగిపోతుంది. ఇంచేదండి అంత పెద్ద గ్రంథం గనక అది. ఎందుకు చెబుతున్నానంటే, లోక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా కలియుగం కోసం మహానుభావుడు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన, అనేక పురాణాలు రాసిన మనస్సుకి మాత్రం సంతోషం కలగలేదు. ఒక రోజున తెల్లవారుజామున లేచి సరస్వతీ నదిలో స్నానం చేశాడు ఆయన. బదరీ తీరంలో ఇప్పటికీ కూడా మానా అని ఒక ప్రదేశం ఉన్నది. బదరీ వెళ్లిన వాళ్ళు 4 కిలోమీటర్లు కనుక నడిచి వెళ్లినా లేక కారులో అయినా వెడితే సరస్వతి పుట్టిన స్థలం కనపడుతుంది. ఆ స్థలాన్ని మానా అంటారు. అక్కడ మాత్రమే ఒక 4 కిలోమీటర్లు సరస్వతీ నది కనపడుతుంది, ఇంకెక్కడా కనపడదు. తక్కిన చోట అంతర్వాహిని అయిపోయింది. అక్కడే ఆ సరస్వతీ తీరంలో వ్యాసగుహ, గణేశ గుహ అని 2 గుహలున్నాయి. ఒక దాంట్లో వ్యాసుడు తపస్సు చేశాడు, 2వ దాంట్లో భారతం రాసి పెట్టినప్పుడు గణేశుడు నివసించాడు. ఆ పవిత్ర స్థలాలు చూడొచ్చు ఇప్పటికి కూడా. వ్యాసుడు ఆ ఆశ్రమంలో కొండగుహలో ఉంటూ ఈ సరస్వతిలో స్నానం చేసేవాడు. సరస్వతిలో స్నానం చేసి బయటకు వస్తే ఆ తర్వాత మన గొప్పతనం అంటే తెలుస్తుంది. మంచు ముద్ద, శరీరం స్తంభించిపోతుంది. నేను స్నానం చేశానని నాతో పాటు భక్తులు దిగి పైకి వచ్చి ఒక 1/2 గంట సేపు అలా కోలుకోలేక చెప్పరేమి స్వామి అన్నారు. ఏం చెబుతాను, నేను దిగొచ్చాక నేనే చెప్పడానికి నోరెత్తిదే ఒట్టు, ఇంక పక్కవాడికి ఏం చెబుతాం. అంతటి చలి అన్నమాట, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. కానీ స్నానం చేశాక శరీరం అంతా పవిత్రమైపోతుంది, చర్మరోగాలు చాలా వరకు పోతాయి. భగవంతుడు మూలికలతో కూడిన ఆ స్థలంలో సమస్త ఔషధాలతో సరస్వతీ నదిని సృష్టించాడు. ఇంకా సరస్వతిలో స్నానం చెయ్యాలి, చేసి తీరాలి. చిత్రం ఏంటంటే ప్రాణాపాయం రాదు పొరపాటును కూడా. కొంచెం శరీరం ఒక 20-30 నిమిషాలు మాత్రం కోలుకోదు, స్తంభిస్తుంది. తర్వాత ఇంట్లోకి వచ్చి భల్లోకాలు లాంటి చర్మాలతో ఉన్న కోట్లు వేసుకుని వెచ్చగా పడుకోవచ్చు. అంత దివ్యస్థలం అది. అక్కడ వ్యాసుడు భగవంతుడు గనక హాయిగా స్నానం చేసి ఆశ్రమం దగ్గర కూర్చున్నాడు. ఆ పూటంతా మనస్సు అశాంతిగా ఉంది, ఎక్కడ మనస్సుకి ఆనందం కలగడంలా. ఒక్కొక్కప్పుడు సంపదలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినా ప్రశాంతత కలగదు. కారణం ఏమిటో చెప్పలేడు. ఆ చెప్పలేకపోవటమే లోపం. అంటే అసాధన అంటే ఏమిటి? సాధన లేకపోవడం అసాధన. అసాధన ఈ సాధన లేకపోవడం అనగా ఎందుకు అశాంతి వస్తుందో గుర్తించకపోవుట. కారణమేమిటో తెలియదు, అన్నీ ఉంటాయి, ఆకలి ఉంది, దాహం ఉంది, తినడానికి కావలసిన పదార్థాలు ఉన్నాయి, సకలైశ్వర్యాలు ఉన్నాయి, మంచి భార్య ఉంటుంది, పిల్లలుంటారు, అన్నీ ఉన్నా మనస్సులో ఏదో తెలియని కొరత కనిపించడమే అసాధన అన్నాడు వ్యాసుడు. అది ఇప్పుడు ఈయనకి పట్టుకుందిట. అయ్యో, పురాణాలు రాశాను, భారతం రాశాను, వేదాలు విభజించాను, పైలుండు ఋగ్వేద పఠనం బుదొరకొనే సామంబు జై మిన్ని చదువుతుంటే. పైలుడు ఋగ్వేదం చదువుకుంటున్నాడు, సామవేదాన్ని జైమిని చదువుకుంటున్నాడు, ఇంకా యదుర్వేదం, అథర్వణ వేదం, సుమంతుడు, వైశంపాయనుడు వీళ్ళంతా సేకరించారు. అఖిల పురాణ ఇతిహాసాలు రోమహర్షణుడు సేకరించాడు. ఇన్ని జరిగిన లోకానికి అన్నీ అందించిన, అందరికీ శాంతిని అందించిన నాకు శాంతి లేకపోవడం ఏమిటి? కారణం తెలియటం లేదు. ఎక్కడో లోపముంది. భగవన్నామం చెయ్యలేదు, భగవంతుని కథలు రాయలేదు, అదేమిటో ఎలా రాయాలో తెలియటం లేదు. ఇలా మనస్సులో గజిబిజి పడుతున్నాడు ఈయన. ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టం తొలగించడానికి ఆ కాలంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన టక్కన దిగొచ్చేవాడు. ఈయన మనస్సులో ఉన్న అశాంతతని కనిపెట్టి పైనుంచి దిగొస్తున్నట్టు ఆయన తెల్లని పిండి వెన్నెల దిగినట్టుంది ఆయన వస్తూ ఉంటే. శరత్కాలంలో మేఘం దిగి వస్తున్నట్టుగా ఉంది, హంసల రెక్కలు కిందకి దిగుతున్నాయా అన్నట్టుగా ఉంది ఆయన రూపం. ఇంకా పూర్తిగా తెల్లని కాంతి అన్నమాటది, శ్వేతకాంతి స్వరూపం. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీతరవసుధారల యోగీంద్ర తతుల్లు చొక్క కపిల జటాభార కాంతి పుంజంబుచే దిశలు ప్రభాత దీధితి వహింప తనులగ్న తులసి కాదామగంధంబులు గగనాల్తరాళం బుక్కప్పి కొనగా వచ్చే మెంట నుండి వాసవీనందను కడకు మాటలాడ కరుణతోడ భద్ర విమల కీర్తి పారగుడారూఢనయ విశారదుండు నారదుండు. ఆ వచ్చినవాడు నారద మహర్షి. నారము అంటే ఒక అర్థం జ్ఞానము. ఎప్పుడూ లోకానికి జ్ఞానమే ఇస్తాడు కనుక, అసలు ఆయనతో మాట్లాడితే జ్ఞానం, ఆయన ముఖం చూస్తే జ్ఞానం, ఆయనని పక్కన నిలబడితే జ్ఞానం, ఆయనని తలుచుకుంటే జ్ఞానం మానవులకి కలుగుతుంది కనుక నారదుడు అన్నారు ఆయన. అటువంటి నారదుడు చేతిలో ఉన్న మహతి అనే వీణ తనంత తానే శృతి మోగుతూ ఉండగా హరిస్మరణ చేసుకుంటూ దిగి వచ్చాడు. ఆయన నోరు విప్పాడా హరినామస్మరణమే, ఇంకా ఏ పాటలు పాడు? గోవింద మాధవ ముకుంద అంటూ రకరకాలుగా భక్తి శ్రద్ధలతో అనేక రాగాలలో పాడుతూ ఉంటే ఆ గానమాధుర్యానికి యోగులు పరవశించిపోతున్నారు. ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళొస్తున్నాయిట ఆయన పాడుతూ ఉంటే. పైన ఉన్న జటాచూటాలు నల్లగా ఉన్నాయి, కపిల జటాభారము అన్నారు. కపిలము అంటే నలుపు అన్నమాట. ఆయన జడలు బాగా ఒత్తుగా నల్లగా ఉన్నాయి. ఆ దట్టని జటాజూటాలకి పైగా తులసి పూసలున్నాయి, మెడలో రుద్రాక్షమాలలు ఉన్నాయి, తులసి మాలలు ఉన్నాయి. ఆ పుణ్యాత్ముడు ఈ నల్లని జడలతో కిందకి దిగొస్తుంటే ఆయన మోక్షమిచ్చే చెట్టు, ఆ చెట్టు తెల్లగా ఉంది, ఆ తెల్లని చెట్టుకి నల్లని బెరడో లేకపోతే ఏమైనా ఫలాలు అన్నట్టుగా ఈ జడలు కనపడుతున్నాయి. ఆ జటాజూటముల నుంచి వచ్చే కాంతి దిక్కులంతా వెలిగించేస్తున్నది. కారణం ఏమిటో చెప్పారు, ఇక్కడ చెప్పకుండానే చెప్పడం. సహజంగా జుట్టు నల్లగా ఉంటుంది. మనమైతే రోజు కాస్తో కోస్త తైల సంస్కారం ఉంటుంది. ఈ కొంతమంది తెలివైన వాళ్ళైతే ఈ మధ్యన దండం పెట్టింది ఒక ఆవిడ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తూ అనబోతూ ఉంటే పక్కన నుంచి అమ్మమ్మ అంటూ మనవరాలు పరిగెత్తు వచ్చింది. నయ్యం దీవించాను కాదనుకున్నాను. ఇన్నాళ్ళైనా నా జుట్టు మాత్రం తెల్లబడిపోతుంది, ఆవిడ జుట్టు ఎందుకు నల్లగా ఉందా అని అనుమానం వచ్చింది అనమాట. 40 ఏళ్ళు దాటిన అమ్మమ్మ అయినా సరే. ఆ తర్వాత ఆవిడ ఎందుకు తెల్లబోతారు ఎందుకు గురువు గారు, మీరు కూడా ఒక రూపాయి ప్యాకెట్ అని ఉంటుంది, అది కత్తిరించండి అంది ఆవిడ. నాకు అలవాట్లు లేవులే తల్లి. ఆ తెలివితేటలు లేని రోజులు గనకవి, అందులో ఋషులకు అవసరము లేదు గనక ఆయన జటాజోటాలకి తైల సంస్కారం లేక కొన్ని వెంట్రుకలు ఎరుపెక్కాయి. నిత్యము స్నానాలు చేయడం వల్ల, తైలము రాయకపోవటం వల్ల చిగుళ్లలాగా ఎర్రగా ఉన్నాయి, కొంత రాగి రంగు. ఆ చిగుళ్లలో ఉన్న తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి అంటే దిశల్లో ప్రభాత దీధితి వహింప దిక్కులని సూర్యోదయ సమయంలో సూర్యుడి కిరణాలు ఎర్రగా ఉంటాయి, ఎర్ర కిరణాలు ఎర్రని రంగుతో నింపుతాయి. ఈయన వస్తూ ఉంటే దిక్కులన్నీ అరుణవర్ణంతో వెలుగుతున్నాయట. అంటే కొన్ని వెంట్రుకలు తామ్రవర్ణంలో రాగి రంగులో ఉన్నాయన్నమాట, మిగతావి కపిలముగా ఉన్నాయి. దీనివల్లే ఆ తల వెంట్రుకలు చిగుళ్ళ, ఈయన మోక్షమిచ్చే చెట్టు అయితే ఆ చెట్టుకు పుట్టిన చిగుళ్ళ అన్నట్టుగా కనపడుతున్నాయి. పరమ నీతిస్వరూపుడు, హరిస్మరణ తప్ప మరొకటి ఎరగనివాడు. ఎందుకో లోకంలో నారదుడు అంటే కలహభోజనుడు ఒక పడిపోయింది ముద్ర తప్ప అసలు ఆయన కలహం పెట్టింది ఎక్కడ నాకు పురాణాల్లో చాలా తక్కువ అనమాట, అరుదు. అది కూడా లోక శ్రేయస్సు కోసమే పెడతాడు. ఎవడైనా వెకిలి వేషాలు ఇస్తే వాడిని ఎత్తిమీద మొట్టి మొట్టడానికి అవన్నీ చేస్తాడు. అసలు నారదుడు లేకపోతే రామాయణం ఉందా? ఆనాడు వాల్మీకి దగ్గరకు వచ్చి రామాయణం చెప్పి రాయించిన వాడు ఆయన, వ్యాసుని చేత భాగవతం రాయించిన వాడు ఆయన, 18 పురాణాలు వ్యాప్తి చేసిన వాడు ఆయన, అసలు జగత్తంతటికి జ్ఞానమును పంచిపెట్టిన పరమ పూజ్యుడు ఆయన. అటువంటి నారద మహర్షి భద్ర విమల కీర్తి పారగుడని అందుకని పేరు ఆయనకి. ఆయన వచ్చాడు వాసవీ నందనుడితో మాట్లాడడానికి. వసువు అని ఒక రాజుగారికి పుట్టడం వల్ల సత్యవతీదేవికి వాసవి అని పేరు. ఆవిడ కుమారుడు సత్యవతీ పుత్రుడు పరాశరాత్మజుడు వచ్చి రావడంతో ఆ పరాశరాత్మజుడు లేచి నిలబడి నారదునికి నమస్కారం చేసి ఆసనమిచ్చాడు, కూర్చోబెట్టాడు. కాళ్లు కడుక్కోవడానికి ఇచ్చే నీటిని పాజ్యం అంటారు, పాదాలు కడుక్కోవడానికి ఇచ్చే నీరు, చేతులు కడుక్కోవడానికి ఇచ్చేదాన్ని అర్ఘ్యం అంటారు, తాగడానికి ఆచమనం ఇచ్చాడు. ఇలా అన్ని పూజలు చేసి ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని తాను కూడా కూర్చున్నాక ఆయన మెల్లిగా చేతిలో ఉన్న వీణమీటుతూ, ఏమయ్యా నీ ముఖంలో ఏదో తెలియని బాధ కనబడుతున్నది, నువ్వు ధాతవి, భారత శృతి విధాతవి, సామాన్యుడివా, బ్రహ్మస్వరూపుడివి. బ్రహ్మ మామూలు సృష్టిని చేశాడు, ఈ ప్రాణుల్ని సృష్టించాడు. అండజాలు, శ్వేదజాలు, జరాయుజాలు, ఉద్భిజ్యములు అనే 4 రకాల జీవులు సృష్టించాడు. ఆయనకంటే నువ్వు గొప్పవాడివి, ఎందుకంటే భారతం అనే ఒక వేదాన్నే సృష్టించిన వాడివి నువ్వు, ఒక ఆకు ఎక్కువ చదివిన వాడివి, వేదములను విభజించిన వాడివి, కామక్రోధాదులను జయించిన వాడివి, యోగులకు నాయకుడివి, ఇన్ని మంచి లక్షణములున్నా వినయము కలిగిన వాడివి. అటువంటి నువ్వు సామాన్యుడిలాగా ఎందుకు దుఃఖిస్తున్నావు? అజ్ఞానైతే చిన్న కష్టం వస్తే గొల్లుమని గోలబెడతాడు, నువ్వెలా గోలబెట్టవే? గోలబెట్టేవాడిని కూడా గోలబెట్టద్దురా, ఎలా జరగాలలో జరుగుతుందని ఆశ్వాసం, విశ్వాసం కలగజేసేవాడివి. అటువంటి నువ్వు కాతరుకైవడిన్ వగవక అరణమేమి పరాశరాత్మజ, పిరికివాడిలా ఏడవడానికి కారణమేమిటని అడిగాట. అప్పుడు ఆయన, మహాత్మా నువ్వు చెప్పిందంత నిజమే, భారతం వంటి గ్రంథం రాశాను, మత్స్య మార్కండేయ భవిష్య బ్రహ్మ బ్రహ్మవైవర్త బ్రహ్మాండ వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మ స్కాంద పురాణములనే అప్పటికి 17 పురాణాలు రాశాడు. 18 ఇంకా రాయాలి భాగవతం, అది తప్ప అన్నీ రాశాను. శిష్యులకి చదువు చెప్పాను, 10,000 శిష్యులతో కలిసి కాశీ వంటి యాత్రలు చేశాను. ఇన్ని చేసినా మనస్సుకి సుఖం లేదు, మనశ్శాంతి లేకపోతే ఎన్నుంటే ఉపయోగం ఏమిటి? నా అశాంతి ఎందుకు వస్తుందో తెలియదు, ఏదో తెలియని తీవ్ర వేదన. అందుకే నేను కూడా సామాన్యుడిలాగా, పిరికివాడిలాగా కొంచెం దుఃఖిస్తున్నానడగానే, అప్పుడు ఆయన, అందుకే వచ్చానయ్యా నేను, నీ అశాంతికి కారణమేమిటో చెబుతా విను, రోగమేమిటో తెలిస్తే ముందు ఇచ్చు, అసలు ముందు రోగమే తెలియకపోతేలాగా. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి అందులో నయించుకగాని విష్ణు కథలేర్పడదల్పవు, ధర్మముల్ ప్రపల్చిల్చిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు ఈ కొంచెము వచ్చుటల్ల హరికోరిను తింపమి ఆర్యపూజిత. నువ్వు లోకానికి ధర్మాలు ఇచ్చావు, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు. ఆయన పురాణాలన్నీ చూడండి, ఈ పని చెయ్యండి మంచిది, ఈ పని చెయ్యొద్దు, ఇవన్నీ చెప్పేశాడు సుస్పష్టంగా. ప్రత్యేకంగా ధర్మ సందేహాలను పుస్తకం కూడా ప్రింట్ చేసాం, అవి కావలసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అందులో ఎక్కువ భాగం పనికొచ్చేవి, కనీసం దీపారాధన చేయాలంటే ఎన్నొత్తులు ఉంటాయనేది కూడా తెలియని వాళ్ళు ఉండవచ్చు కదా లోకంలో, మరి చెప్పలేం కదా. ఇప్పటికి కూడా రాత్రిపూట పడమరపూట పడుకుంటున్నారు కొంతమంది. నరుడు ఉత్తర పశ్చిమముల శరముగ నిద్రించుటెగ్గు చేయుకుమార అని మార్కండేయ పురాణంలో ఉంది సుస్పష్టంగా. తూర్పు దక్షిణం ఈ రెండూ మాత్రమే తలపెట్టుకోవాలి, ఉత్తర పశ్చిమాలుగా తలపెట్టి నిద్రిస్తే సర్వనాశనం అని చెప్పి మార్కండేయ పురాణంలో, అలర్కోపాఖ్యానంలో, దత్తాత్రేయ చరిత్రలో ప్రామాణికంగా సాక్షాత్ దత్తాత్రేయుడు చెప్పాడు. పడమరకేసి తలపెట్టి పడుకుంటే పూర్తిగా రుణాలు ఎక్కువైపోతాయట, ధనం నశిస్తుంది. అప్పులు పాలైపోవాలని కోరుకున్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి, గ్యారంటీగా వాళ్ళు రోజు హాయిగా పడమరకేసి తలపెట్టుకోండి, ఆ తర్వాత మళ్ళీ తీరాలంటే కొంచెం కష్టం అవుతుంది. రోజు ఉత్తరం కేసు తలబెట్టి పడుకుంటే జ్ఞాపక శక్తి పోతుంది, బుద్ధి పోతుంది. బుద్ధిహీనుడు అవ్వాలనుకున్న వాళ్ళు ఉత్తరం కేసు తలబెట్టి పడుకోండి, అప్పులు అవ్వాలనుకుంటే పడమర కేసు తలబెట్టి పడుకోండి అని శాస్త్రం చెబుతుంది అనమాట. ఇలాంటివి చెయ్యకూడదు, అవి పెద్ద కష్టము కాదు మార్చుకోవడం కూడా. కాబట్టి ఇలాంటి ధర్మములన్నీ లోకానికి వ్యాసుడు మాత్రమే ఇచ్చాడు మొట్టమొదట, తర్వాత ఆయన చాలా మంది అనుకరించారు. ఈ ధర్మములన్నీ చెప్పావు, అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి. మానవులు ఎలా నడుచుకుంటే లాభమో, దేనివల్ల సుఖమో, దేనివల్ల ఆరోగ్యమో, ఇలాంటి ధర్మములు ఆచరించదగినవన్నీ చెప్పావు. వాటిల్లో కొంచెం కొంచెం మాత్రమే భగవంతుని కథలున్నాయి. మహాభారతంలో ఏదో కృష్ణుడు తప్పదు కాబట్టి ఆ పాత్రని ఉంచావు, కానీ ఎక్కువగా శ్రీకృష్ణుడి లీలలు చెప్పావా? ఎన్ని ధర్మములు చెప్పినా పరమాత్ముడు మెచ్చుకోడు. కేవలం తన గుణములు, తన భక్తుల చరిత్రలు గనక భాగవతం అనే పేరుతో లోకానికి అందిస్తే ఆయన తక్షణం స్పందిస్తాడు, ఆనందిస్తాడు. భాగవతం అనే పేరుతో భగవద్భక్తులు, వాళ్ల చరిత్ర, భగవంతుడు, ఆయన గుణ విశేషములు, ఇవి చెప్పావా నీకు అశాంతి పోయేది, ప్రశాంతత వచ్చేది. అది ఇవ్వకపోవటమే నీ మనస్సులోని అశాంతతకి మూల కారణం. కాబట్టి కేవల కథల వల్ల ఉపయోగము లేదు. అనేక విశేషములతో ఉన్న కవిత్వాల వల్ల ఉపయోగంలా, ఈ కవిత్వం భగవంతునికి అంకితమైతే, వాడి గుణములుంటేనే ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడన్నా చూడండి, తిక్కన గారు లాంటి వాళ్ళు కాని లేదా పోతరగారు లాంటి వాళ్ళు కాని భగవంతుని ఆదేశంతో రాసిన వాళ్ళు పొందిన ఆనందం అది లేకుండా పనికి మాలిన కథలు రాసిన వాడు ఎవడన్నా పొందుతున్నాడా? పొందుతాడా? భవిష్యత్తులో కూడా పొందడు. అందుకే నీకు ఈ కొంచెము వచ్చుటెల్ల హరి కోరి నుతింపమీన ఆర్య పూజిత, హరిని భక్తితో స్తోత్రం చెయ్యకపోవటమే, ఆయన గుణ విశేషములు రాయకపోవటమే, ఆయన కథను చెప్పకపోవటమే నీ అశాంతికి మూల కారణం. అసలు గ్రంథం అంటే ఏమిటో నిర్వచనం చెబుతున్నాను వినమని నారదుడు చెప్పాడు. ఏది కథ, ఏది గ్రంథం, ఏది కాదు. కావ్యం కావ్యం అన్నంత మాత్రం చేత అన్ని కావ్యాలు కావు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజహంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరి నామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతి. ఏ గ్రంథంలో హరిస్మరణ ఉంటుందో, ఏ కథలో శ్రీకృష్ణ యదుభూషణ అంటూ ఆయన్ని స్తోత్రం చేస్తారో, ఎక్కడ శ్రీకృష్ణుడి ఆయన అవతారాల్ని ప్రశంసించే మహాత్ములుంటారో ఆ కథే కథ. హరిస్మరణ ఉన్న కావ్యము కైలాస పర్వతములోని మానస సరోవరము వంటిదట. కైలాస పర్వతంలో మానసము అని ఒక సరోవరం ఉన్నది. ఆ సరోవరానికి ఎంతో మంది మహాత్ములం వెళ్ళాం, వెడుతున్నాం. అది అత్యద్భుతమైన జలం, నిర్మల జలం. అది బంగారపు రంగులో ఉన్న తామర పువ్వులుంటాయి, హంసలుంటాయి అందులో. ఇంకా మన జనం బాగా చేరలేదు కనుక అక్కడికి. ఈ మురికి నీటి డ్రైనేజీ అంతా వదిలిపెట్టడం లేదు గనుక నిర్మల జలము అన్నారు. బంగారపు రంగు తామర పువ్వులు, తెల్లని హంసలు, స్వచ్ఛమైన నీరు, వీటితో కూడిన ఏకైక సరోవరం మానస సరోవరం. ఈ మానస సరోవరం వంటిది హరిస్మరణ ఉండే గ్రంథం. ఆయన స్మరణం లేదనుకుందాం కాసేపు. అలాంటి పనికి మాలిన కథలు, హరికథలు కాని కథలు, మురికి నీటి గుంటవి, అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతిని అన్నాడు. ఓ చోట గొయ్యి ఏర్పడింది, ఈ గోతిలోకి వర్షాకాలపు నీరు చేరింది. వర్షాకాలంలో నీరు చేరినటువంటి ఈ నీరు కొంతకాలం నిలవయ్యాక బాగా పసరెక్కిపోయి మురికి వాసన వచ్చింది. అందులో దోమలు, దరిద్రపు జాతి సూక్ష్మక్రిములు చేరాయి. అందులో ఉన్న కప్పల్ని, వాటిని పీక్కు తినడానికి బొంతకాకులు, నీటి కాకులు చేరతాయి. నీటి కాకులకి, మురికి నీటి జంతువులకి నిలయమైన నిలవ నీరు, వాసన నీరు ఉన్న గుంట ఎలాంటిదో హరిస్మరణ లేని కథ అటువంటిది. హరిస్మరణ ఉన్న కథ హంసలకి నిలయమైన నిర్మల జలం మానసరోవరం, అది లేకపోతే మురికి నీటి గుంట. అది మానసరోవరం అంటే ఇది గుంటట. అర్ధరాత్రి, అమావాస్య, కాకులు కావున్నాయి, గొడ్లగోపలు ఘో అన్నాయి, అప్పుడు తెలుసుకుంది తరుపు అని రాస్తారే పెద్ద కథలో. ఈ కథలన్నీ మురికి నీటి గుంటలు అన్నమాట. ఇవి కథలు కావు, వృధలు. అర్ధరాత్రి అంటే అమావాస్య అంటే కాకులు కావుమంటాయి ఆ టైంకి పన్నెండింటికి. ఇదేమన్నా అశ్వత్థామ చంపేసినప్పుడు కథ, గొడ్ల గోపలు గుయ్యి అన్నాయా, మన గోపలు గుయ్యి అనిపించడం, వాటికి 1000 రూపాయలు తగలేసి కొండం. చక్కగా టీటీడీ వాళ్ళు ఎంతో అద్భుతమైన భారతము అవి రాస్తే 1000 రూపాయలకి సబ్సిడీ మీద ఇస్తే కొండానికి చేతులు రావు. పురాణం అంతా విని చేతులు తులుపుపోతాం కానీ ఓ పావులా వేయలేడు అక్కడ చూస్తూ చూస్తూ దేవుడి దగ్గర డిబ్బీలో. కానీ అక్కడ మాత్రం అబ్బి ఇదిగోరా అని 100 రూపాయలు 150 రూపాయలు దరిద్రపు సినిమాలకేమో ఏమిటి కోలావేరీడి, ఏమిటి పిచ్చపాటలోను, పిచ్చవేషాలు. కాకపోతే ఇవి చూడడానికి ఇవేమో పొద్దున్నుంచి సాయంకాలం దాకా కంప్యూటర్ దగ్గర కూర్చోవడమే. నీ బుర్రే పిచ్చబుర్ర అయింది అప్పుడే. ఇవి అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతి అన్నాడు. పనికి మాలిన మురికి నీటి గుంట, ఆ గుంట మనకెందుకు? మన శరీరాన్ని పంట పండించుకోవడానికి భాగవత కథా సుధా రసాన్ని త్రాగాలి. అది నిజమైన గ్రంథం అన్నాడు ఆయన. అందుకని ఎంత అద్భుతమైన పద్యం చెప్పాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం బయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మలిన వత్కాకోలగర్తాకృతి. పోతనగారు అత్యద్భుతమైన పద్యం భాగవతంలో ఆ శ్లోకానికి అన్నమాట. ఇక ఇప్పుడు వ్యాస నీ మనశ్శాంతి పొందడానికి పవిత్రమైన హరికథ రాయలేదని అర్థమైంది కనుక చక్కగా భగవంతుని కథలు భాగవతం. భాగవతం అంటే అర్థం ఏమిటంటే భగవతః యదం, అంటే భగవంతునికి సంబంధించినది. భాగవతానాం యదం, భగవంతుని భక్తులను భాగవతులు అంటారు. మనందరం భక్తితో ఆయన నమ్మేమంటే భాగవతులమే. భగవద్భక్తుల చరిత్ర భాగవతం, భగవంతుని గుణములు భాగవతం, భగవంతుని కథలు భాగవతం. ఇది రాశావా నువ్వు బాగవుతావు. చూడండి, భాగవతం 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 అనగా కొంతసేపటికి ఒత్తిపోయి బాగవుతాం అయిపోతుంది. అది మనం బాగవ్వాలంటే అది చెయ్యాలి నాయన అనగానే వ్యాసుడు ఏమన్నాడు తెలుసా? వ్యాసుడు అన్నమాట, ఏమయ్యా అంత అద్భుత గ్రంథం రాసేటప్పుడు పొరపాటున అపశబ్దములు వస్తేనో, తప్పుడు మాటలు వస్తే. అందరికీ ఇదో భయం కదా, విష్ణు సహస్రనామం చదవకూడదని కొందరు, లలిత సహస్రనామం చదవకూడదని కొందరు, చదివితే తప్పులు వస్తే అమ్మవారి నెత్తి మీద కర్రెట్టు కొడుతున్నట్టు. మరి అది వీడు చూసొచ్చాడు. ఈ భయం చాలామందికి ఎక్కువగా ఉంది. ఈ దీనికి ధర్మ సందేహాన్ని భాగవతం తీర్చింది. వ్యాసుడంతటి మహాత్ముడు, అసలు నిజంగా వ్యాసుడు విష్ణువే, అంతటి పండితుడు, అంతటి జ్ఞాని, అంత ఋషి భాగవతం రాసేటప్పుడు అపశబ్దములు వస్తే నాకేమైనా ప్రమాదం ఉందా అన్నాడు. అప్పుడు నారదుడు ఆయన సందేహాన్ని తీర్చాడు. అపశబ్దంబుల గూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావింపుతున్ పాడుతున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు చింతింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌ దుర్గదా తత్వజ్ఞా చింతింపుమా. అపశబ్దములున్నా ప్రమాదము లేదు. చిన్నపిల్లవాడు ఒకడు రామ అనమంటే నా కళ్ళ ముందే లామ లామ అన్నాడు. వాళ్ళ అమ్మ ఎంత ఆనందపడిపోయింది, మా అబ్బాయి ఎంత ముద్దుగా అంటున్నాడో. రామ అనమంటే లామ అంటే తల్లికి ఆనందం కలిగింది. మనందరం ఎప్పటికీ భగవంతుడికి చిన్నపిల్లలమే. ఇంత ఉపన్యాసం చెబుతున్న పద్మాకర్ గారు శ్రీకృష్ణుడి దృష్టిలో అప్పుడే పుట్టిన బుల్లి బాబు అన్నమాట. ఆయనే ప్రపంచ ప్రళయకాలంలో మర్రాకు మీద ఇంత పాప కింద పడుకుని నోట్లో వేలెట్టుకుని అంటున్నాడే, ఇక మనం ఆయనకి పసిపాపలు కాకేమవుతాం. కాబట్టి వీళ్ళు ఏదైనా పొరపాటు మాట్లాడితే చిన్నపిల్లలు లామలామ అంటే బామ్గాయు అంటే ఎంత ఆనందం వస్తుంది. పెద్దయ్యాక ఇప్పుడు ఈ రిటైర్ అయ్యే వయస్సు వచ్చేవాళ్ళు, చిన్నవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు ఏదైనా రామ అంటే లామ అంటే అసహ్యంగా ఉంటుంది, కానీ చిన్నప్పుడు ఎప్పుడు ముద్దుగానే ఉంటుంది. ఈ ప్రజలంతా భగవంతునికి పిల్లలు. వీళ్ళు ఒకవేళ అపశబ్దములు పలికినా ఆయనకి మాత్రం భక్తి ప్రధానం, భావం ప్రధానం కనుక ఏమీ పట్టించుకోట, ఎంతో ఆనందపడతాడు. ఎవరైనా విశ్వం విష్ణు అనలేక ఇంకేదన్నా అంటే ఆహా నా భక్తుడు వాడు ఈ వంకతో అయినా తలుచుకున్నాడంటే, అసలు వాడు ఎంత అవ్యాజ కరుణామూర్తి. ఇందులో చెప్పారు, నువ్వు ఎన్ని అపశబ్దాలైన వాడు కానీ హరి హరి అంటే చాలు, ఆ ఆలాపమే తనకి పురాణం కింద భావిస్తాడు, వేదశ్రవణం కింద భావిస్తాడు, అన్ని పాపాలు తొలగిస్తాడు. నారద పురాణంలో చిన్నగా చెప్పాడు, అదేమిటో తెలిసిన, ఒక కుక్క పిల్లిని తరిమింది. ఆ పిల్లి కంగారు పడిపోయి విష్ణు ఆలయం చుట్టూ 4 సార్లు ప్రదక్షిణ చేసిందిట. ఇది నిజానికి ప్రదక్షిణ చెయ్యాలని చేయలే, కుక్క తరుగుతుంటే పిల్లికి భయం వేసి ఆలయం చుట్టూ బాబోయ్ అని పరిగెత్తిందనమాట, ఎక్కడానికి దూకడానికి కుదరక. 4వ సారి ప్రదక్షిణ చేయగానే పిల్లి కాస్త అందమైన స్త్రీగా మారిపోయిందిట, కుక్కేమో పురుషుడిగా మారిపోయిందిట. ఇదేంటంటే అర్చకుడు తెల్లబోయాడు, దిక్కుమాలిన పిల్లేమో పిల్లగా మారడం ఏమిటి, ఈ కుక్క అందమైన మనిషిగా మారడం ఏమిటని. అప్పుడు ఆకాశవాణి, భయంతో 4 సార్లు విష్ణు ఆలయం చుట్టూ ఈ పిల్లి ప్రదక్షిణ చేసింది. ఎలా ప్రదక్షిణ చేసినా ప్రదక్షిణ ప్రదక్షిణే, నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా అది నిప్పు కనుక కాలుతుంది. అలాగే భగవంతుడికి ఇష్టంతో చేసినా భయంతో చేసినా కష్టంతో చేసినా లేదా పెళ్ళాన్ని నెత్తి మీద కొడుతుందేమో అనే భయంతో ఆవిడ కొంగుచ్చుకు ప్రదక్షిణ చేసినా అది ప్రదక్షిణ కిందే భగవంతుడు భావించాడు. అందుకని పిల్లి పాపాలన్నీ పోయాయి. పిల్లంటే ఎన్నో పాపాలు చేస్తే గానీ పిల్లవదు, దాని పాపాలన్నీ పోయి అది పూర్వజన్మలో ఒక పిల్ల, ఆ పిల్ల రూపం తిరిగిచ్చాడు. ఈ కుక్క తరివిన వాడు కూడా పూర్వజన్మలో భార్య బాధపడలేక వాడిని నెత్తి మీద కొట్టేట వాడు తెచ్చిందిట, ఆ పాపం వల్ల కుక్క అయి పుట్టాడు. పిల్లిని తరిమి ఆ పాపం పోగొట్టుకుని వీడు మళ్లీ భర్త అయ్యాడు. తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం వాళ్ళని రక్షించింది. ఇది భగవంతుని అవ్యాజ కరుణా లక్షణము అంటాడు నారద పురాణంలో.